गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवस्वः ह्रीं श्रीं दैं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं ग्लीं ॐ कये ईलह्रीं असकहलह्रीं सकलह्रीं श्रीं ॐ श्री श्रीरामकृष्णसमर्थसद्गुरुदेवाय नमः। మాస్టర్ గారు 1983 ఆ ప్రాంతంలో ఎన్ఎల్ఎన్ మూర్తి వాళ్ళు ఇంట్లో కూర్చున్నప్పుడు చెప్పిన ఉపనిషత్తు గురించి, అలాగే సీక్రెట్ డాక్టర్ హిస్టారికల్ ఇంట్రడక్షన్ గురించి రెండు పుస్తకాలు రిలీజ్ చేశారు మొన్న ఆగస్టు 18 దాంట్లో మనం ఉపనిషత్తులు అసలు ఎలా చదువుకోవాలి ఇచ్చారు. ఉపనిషత్తు చదువుకోవాలంటే ఉపనిషత్తు అంటేనే అర్థం దగ్గరగా తీసుకెళ్లేదే అని అర్థం. ఎవరికి దగ్గరగా తీసుకెళ్తుంది? మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకెళ్ళచ్చు తప్ప తాగించలేమని. అలాగే గురువు ఏం చేస్తాడంటే దానికి సంబంధించిన జ్ఞానము అది ఏదైతే ఉందో అని అంతా చెప్పి భగవంతుడి దగ్గర వరకు తీసుకువెళ్లే ప్రయత్నంలో సఫలీకృతుడు అవ్వగలడు గురువు. అక్కడ నుంచి ఆ అనుభూతి చెందగలడా లేకపోతే దాని నుంచి తప్పించుకుంటాడా తప్పిపోతాడా అనేది శిష్యుడి మీద ఆధారపడుతుంది. సో ఆ గురువు చేసే ప్రయత్నంలో సఫలీకృతం అవటానికి కారణం ఎక్కడుంటుందంటే శిష్యుల్లో ఉంటుంది. గురువు మార్గం చూపిస్తాడు. సో మార్గం చూపించినప్పుడు సఫలీకృతం అవ్వాలంటే ఈ శిష్యుల్లో ఏమి ఉండాలి? శిష్యుల్లో ఎప్పుడు కూడా సక్రియంగా ఉండాలి. శిష్యుడు ఎప్పుడు అలా స్తబ్దుగా పడుంటాం కాకుండా యాక్టివ్గా పనిచేయాలి. యాక్టివ్గా పనిచేయాలంటే వాళ్ళు అగ్నితత్వం బాగా ఉండాలి. అగ్నితత్వానికి గుర్తు ఏంటి? అగ్ని గురువు గారు ఏం చెప్తారు అగ్ని గురించి? ఎప్పుడు పైకి ఇలాగ రాజుతూ ఉంటుంది మంట, ఎప్పుడు పైకే వెలుగుతుంది తప్ప కిందకు పోదు. అలాగే మనం ఎప్పుడు అభివృద్ధి చెందాలి, ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఉండాలి. సాటిస్ఫాక్షన్ ఇంకా ఇంకా వచ్చేసిందే చాలు అని ఉండకూడదు. ఇక్కడ ఒకసారి మాస్టర్ నేను అడిగాను, మాస్టర్ సాధనకి అంతే ఉంది సిద్ధారం, అలా చేస్తూ ఉంటామే, నేను చేసుకుంటూ ఉంటాను అన్నారు. ఒకసారి మాస్టర్ ఇంకా సాధన చేసుకుంటున్నారు అని ఆశ్చర్యపోయింది నాకు అప్పుడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీకు దానికేం ఫుల్ స్టాప్ లేదు సాధన చేసుకోవడానికి. ఈ సాధన గురించి వచ్చింది కాబట్టి మనం మొదట ఏం చేయాలంటే మన మనస్సుని మన కోరికల్ని మన మనస్సుని మన అధీనంలోకి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటూ ఎప్పుడైతే మన షట్చక్రాల్లో ఉన్న తత్వాలు, మీ షట్చక్రాల్లో ముఖ్యంగా పై ఆజ్ఞ వదిలేస్తే భూతత్వం మూలాధారం, జలతత్వం మణిపూర్వకం, సారీ స్వాధిష్టానం, అగ్నితత్వం మణిపూర్వకం, అనాహుతం వాయుతత్వం, విశుద్ధి ఆకాశతత్వం, ఈ 5 తత్వాల మీద ఆధిపత్యం రావాలంటే ఏం చేయాలి? అదే కదా పంచకోశ సాధన. పంచతత్వాలని మన అధీనంలో తెచ్చుకోవాలంటే తత్వ సాధన ఇచ్చారు గురువు గారు. కోశాలకు సంబంధించి కోశాల సాధన ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఎప్పుడైతే మనలో ఉన్న ఈ పంచభూతాల మీద మనకు నిజమైన ఆధిపత్యం వచ్చిందో అప్పుడు సృష్టిలో ఉన్న వాటి మీద కూడా ఆధిపత్యం వస్తుంది. మనం అందరం మన చేతనత్వాన్ని వికసింప చేసుకుని తీరాలి. ఆత్మ అంటే ప్రతి ఒక్కడు ఒక ఆత్మ, దాన్ని జీవాత్మ లేకపోతే ప్రత్యేగాత్మ అంటే ప్రత్యేకమైన ఆత్మ అనమాట. కిషోర్ ఒక ప్రత్యేకమైన ఆత్మ, తేజ ఒక ప్రత్యేకమైన ఆత్మ, అరుణ ఒక ప్రత్యేకమైన ఆత్మ, అలాగే మన మెంబర్స్ అందరు ఎవరైతే ఈ భూమి మీద ఎలాగ హ్యుమానిటీ ఉందో దాంట్లో ప్రతి ఒక్కడికి ఒక ఆత్మ ఉంటుంది. మానవులకి మాత్రమే ఆత్మ ఉండి శరీరం ఉంటుంది, జంతువులకి వాటికి గ్రూప్ సోల్ ఉంటుంది అనమాట. అంటే ఇన్నిటి కలిపి ఒకటే ఉంటుంది, ఒక్కొక్కదానికి ఒక్కొక్క సోల్ ఉండదు. ఇవి దృష్టిలో పెట్టుకుంటే మానవుడిగా పుట్టినవాడు ఏం చేయాలంటే తన గురించి తెలుసుకుని ఈ భూమి యొక్క చేతనత్వంతో మొదట ఒకటవ్వాలి. ఈ భూమి భూమి యొక్క ఈథరిక్ బాడీతో మన ఈథరిక్ బాడీ ఒకటవ్వాలి. ఈ భూమి యొక్క కొండలనితో మన కొండలని ఒకటవ్వాలి. ఎలా తెలుస్తుంది అంటే వెళ్ళి తెలిసినప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది. మనం ఇవాళే వాటి గురించి మాట్లాడుకోం. ఈ ఉపనిషత్తులో మాస్టర్ చెప్పిన విషయాలు మనం వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఎక్కడ మన గోల్ అంటే ఈ సూర్యుడు ఉన్నాడు కదా మనకు కనిపిస్తున్న సూర్యుడు, ఈ సూర్యుడు మనకు శరీరం ఎలాగో అక్కడ కనిపించే సూర్యుడు కూడా అలా ఒక శరీరం ఒక గోళం అనుకుంటే మనం ఎలాగ ఆత్మ, సూర్యుడికి ఆత్మ ఉంది దానితో ఒకటవ్వాలి. సో అప్పుడు ఏమవుతుంది, సోలార్ సిస్టమ్ ఎంటైర్ సోలార్ సిస్టమ్లో మనం కూడా ఉంటాం. ఆ స్థితి వచ్చిన తర్వాత ఇంక అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాం. అంటే ఈ సూర్యమండలం దాటి నెక్స్ట్ వేరే దాంట్లోకి మనిషి సాధనాపరంగా తన చేతనత్వాన్ని వికసింప చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలాగే అన్నిటినీ తనలో నింపుకోగలడు. అలాగే ఎంత ఎక్కువ నింపుకుంటే అంత హయ్యెస్ట్ లెవెల్లో ఉంటాడు. అడెప్ట్స్ అంటారు, మాస్టర్స్ అంటారు, చౌహాన్లు అంటారు, ఇవన్నీ కూడా దాంట్లో ఒక స్థాయి అనమాట. ఇవి మనం ప్రతి ఒక్కరూ సాధించగలము, ప్రతి ఒక్క మనిషి కూడా వీటిని సాధించగలరు. అలా సాధించాలంటే వాటికి ఏమేమి నేర్చుకోవాలి మనం, మొదట అసలు ఏమి ఉండాలి ఇవన్నీ నేర్చుకోవడానికి, అంటే మనలో ఒక ఇది నేర్చుకోవాలి నేను ఒక అకుంఠితమైన దీక్ష ఉండాలి. అకుంఠిత కుంఠితం అంటే వంకర పోవడం అనమాట. వంకర టెంకర్ లేకుండా చిన్నగా ఒక స్ట్రైట్ లైన్ గీస్తే ఎలా ఉంటుందో 90 degrees, ఇలాగ హారిజాంటల్కి ఇలాగ వెర్టికల్కి మధ్యలో 90 degrees ఎలా ఉంటుందో అలాగ స్ట్రైట్ లైన్ లాగా ఎలాగ అలా మనం ఎక్కడ మొక్కపోని అంటే వంకర లేని అకుంఠితమైన దీక్ష అది సాధించాలని ఒక పరిశ్రమ చేయగలిగిన శక్తి మనిషిలో ఉన్నారు. ఆ ఇవన్నీ ఏంటండి బాబు కష్టం, ఈ సాధనలు అన్నీ ఎందుకు చేయాలి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. సాధనలు అన్నీ ఎందుకు చేయాలని అడిగే వాళ్ళకి ఆన్సర్ ఏంటంటే ఎవరైతే దీన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి, అంతే గొప్ప అందరికీ కాదు. మరి ఎవరు తెలుసుకోవాలనుకుంటారు అంటే వాళ్ళు జీవితంలో కొన్ని చూసి ఈ జీవితం అంటే ఇంతే అనమాట, ఎప్పుడు ఇలాగ కష్టాలతోటి దుఃఖంతో బాధతోటి ఉంటుంది, ఇవన్నిటికీ కాకుండా ఏదైనా ఉందా అని ఒక ప్రశ్న వస్తుంది అందరికీ అలాంటి వాళ్ళ కోసం. మరి ఇవన్నీ తప్పించుకోవడానికి వాళ్ళు ఆ ప్రశ్న అడుగుతున్నారా అంటే తప్పించుకోవడానికి అడగట్లేదు. ఇలాంటి కష్టాలు కానీ బాధలు కానీ దుఃఖాలు కానీ లేని స్థితి అంటూ ఒకటి ఉన్నదా అని ప్రశ్న వాడిలో ఉదయిస్తుంది. అలాంటి ఉన్నది కాబట్టే వాడికి ఆ ప్రశ్న ఉదయిస్తుంది. ఇండియా ఎక్కడుందో ఎవరికి తెలియదు, కానీ ఒకడు ఏం చేశాడు, షిప్ వేసుకున్నాడు, బయలుదేరాడు. బయలుదేరి ఏం చేశాడు, మ్యాప్ లేదు ఏం లేదు. మరి ఓడ మీద వెళ్ళాలంటే వాళ్ళు ఖచ్చితంగా కంపాస్ ఉండాలి, ఎటు వెళ్తున్నావు తెలియాలి. అలా తెలియకుండా వెళ్ళి వెళ్ళి అమెరికా కనుక్కున్నాడు ముందర. ఆ తర్వాత అలా గుండ్రంగా తిరిగి ఇండియాని కనుక్కున్నాడు. ఎలా కనుక్కున్నాడు, ఆయన సెయింట్ జెర్మెయిన్, ఆయనకి ఈ భౌతికమైన అక్కర్లేదు, ఆయన అప్పటికే మాస్టర్. ఆయన ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే అది ఉన్నది కాబట్టే మనకు ఆ ప్రశ్న వస్తుంది. లేదనుకోండి ఆ ప్రశ్నే రాదు. సృష్టిలో ఏదో ఒకటి ఉంది కాబట్టి మీ మనలోకి ఆ ప్రశ్న వస్తుంది. ఎవరు కల్పిస్తారు ఆ ప్రశ్న అంటే వాడే కల్పిస్తాడు. ఎవడు కల్పిస్తాడు, ఆ జ్ఞానం లేకపోతే ఆ రకమైన ఒక ఆనందమయ స్థితి ఉన్నది ఈ సృష్టిలో అని తెలిసిన వాడు మనకు అది తెలుసుకో, ఇలాంటి కష్టాల నుంచి నువ్వు బయటపడతావు అనే ఒక ప్రచోదన చేస్తాడు, ఒక ప్రేరణ ఇస్తాడు మనకు. ఆ ప్రేరణ ఇచ్చే ఆయన గురువు. ఆ గురువు ఎక్కడుంటాడంటే మనలోనే ఉంటాడు. గురువు కోసం గుహల్లోకి వెళ్తేట పులి ఒకటి కనిపించి మింగేసిందిట. వేమన గారు రాస్తారు పద్యం, గుహల్లో అడవులు బట్టి పోయాట ఒకడు, అడవులు బట్టి పోయి గుహలో చూడట అక్కడ ఏదో వచ్చేస్తుందని. ఆ గుహలో ఒక పులి ఉంది, ఆ కాస్త పులి విని మింగేసింది. అలాగే ఇది సాధనకి సంబంధించి కూడా ఇలాగే ఉంటుంది. అడవి అరణ్యము అంటే చెట్లుంటాయి అక్కడ అరణ్యంలో, అలాగే పర్వతాలు ఉంటాయి. వనస్పతయో దేవత. చెట్లు అంటే దేవతలు ఉంటారని అర్థం. అరణ్యంలో ఎవరు ఉంటారు? చెట్ల రూపంలో దేవతలు ఉంటారు. అలాగే కొండలు ఉంటాయి, పెద్ద పెద్ద కొండలు, పర్వతాలు. అవన్నీ కూడా భగవంతుడి యొక్క, మనిషికి ఎలాగైతే ఎముకలు ఉంటాయో అలాగా ఈ భూమికి సంబంధించి భగవంతుడు ఆవిడకి ఇచ్చిన ఎముకలు లాంటివి అనమాట. అదొకటి. రెండోది, పెద్ద పెద్ద దీక్షలు తీసుకోవాలంటే ఖచ్చితంగా కొండల మీద తీసుకుంటారు. కొండెక్కాల్సిందే. ఇప్పుడు ఏడు కొండలు ఎక్కామనుకోండి వెంకటేశ్వర స్వామి, అక్కడ ఎవరన్నా దీక్షిస్తే చాలా గొప్పదని తెలుసుకోవాలి. అలాంటి దీక్షలన్నింటిలో కూడా విశిష్టమైనవి, విశేషమైనవి దీక్షలు తీసుకోవడానికి హిమాలయాలకు పిలుస్తారు. ఊరికే కాదు, హిమాలయాలకు వెళ్తాం. హిమాలయాల్లో దీక్ష అంటే హయ్యెస్ట్ అనమాట. మరి బాబాజీ ఏం చేశారు? ఆయన్ని కావాలని ఒక ఉద్యోగం కల్పించి, ఒక టెలిగ్రామ్ ఇప్పించి, అక్కడ తెప్పించుకుని హిమాలయాల్లో దీక్షించారు లాహిరి మహాశివుడికి. మామూలుగా ఇవ్వలేదు. అలాగే పూజ్య గురుదేవులకి ఆగ్రాలో కనిపించి నువ్వు హిమాలయాలు రా అన్నారు. ఆగ్రా నుంచి ఆయన మెల్లిగా హిమాలయాలు వెళ్ళారు. అవన్నీ కష్టమైన దారులు. అప్పుడు దారు లేదు, ఏం లేదు, ఊహించుకుంటూ వెళ్ళడమే. గురువుగారే రాశారు, ఒకసారి వచ్చినట్టుగా ఇంకోసారి ఆ దారి ఉండదు, ఎందుకంటే వర్షం పడే అదంతా మారిపోతుంది. అలాంటి సమయంలో ఆయన గురుదేవుని చూడటానికి హిమాలయాలకు వెళ్ళారు. ఇలాగే క్రైస్ట్ కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉపవాసం ఉండి జ్ఞానం సంపాదించేప్పుడు కిందకు వచ్చి అందరికీ ప్రవచనం చెప్తాడు. ఇవన్నీ కూడా దీక్షకి సంబంధించినవి, అధిరోహించడం అనమాట. కొండెక్కడం అంటే మకర రాశికి సంబంధించినవి. మళ్ళీ ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అరణ్యంలో వనస్పతయో దేవత, చెట్ల రూపంలో దేవతలు ఉంటారు. అలాగే అక్కడ ఉన్న చెట్లు ఒక గ్రూప్ ఉందనుకోండి, వాటన్నిటికీ కలిపి. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీశైలం ఉంది, లేకపోతే నల్లమల అడవులు మన వెంకటేశ్వర స్వామి వారికి ఉంది. అక్కడికి వెళ్తుంటే ఆ మొత్తాన్ని రక్షించే ఒక పెద్ద శక్తి ఉంటుంది, యక్షుడు అంటాం దాన్ని. అలాంటి యక్షుడు ఒకడు ఉంటాడు. ఆ యక్షుడు ఒప్పుకుంటేనే మనం లోపలికి వెళ్తాం. అందరూ వెళ్ళలేరా అంటే వెళ్ళలేరు ఖచ్చితంగా. ఆయన ఒప్పుకుంటే వెళ్ళిపోతారు ఎవరైనా. వెళ్ళక, ఆయన ఒప్పుకోకపోతే అంతవరకు వెళ్ళి ఏదో పని ఉండో ఇంకో రకంగా లోపలికి మటుకు వెళ్ళరు. అలాగే నదులు ఉంటాయి, ఆ నదులకి దేవతలు ఉంటారు. నది ఇప్పుడు గోదావరి ఉందనుకోండి, ఖచ్చితంగా మన మనిషి ఎలా ఉంటుందో, మనిషి ఎలా ఉంటాడో, లేకపోతే స్త్రీ ఎలా ఉంటుందో, పురుషుడు ఎలా ఉంటారు, అలాగే నదీ తల్లులు, నదీమ తల్లులు అలాగే ఉంటారు వాళ్ళు. అవి నిజం, అది అబద్ధం కాదు. గోదావరి ఉంటుంది, కృష్ణ ఉంటుంది, అలాగే కావేరి ఉంటుంది, తుంగభద్ర ఉంటుంది, గంగ ఉంటుంది, యమున ఉంటుంది. వాళ్ళతో మాట్లాడచ్చు. మాట్లాడచ్చు అంటే మళ్ళీ మనం ఇలాగ స్పీచ్ ఉండదు. ఇక్కడ ఏముంటుందంటే మన భావం వాళ్ళకి తెలుస్తుంది, అలాగే వాళ్ళ భావం మనకు చెప్తారు. అంటే ఆ భావంలోనే మాట్లాడుకోవాలి తప్ప భౌతికమైన భాష ఉండదు అక్కడ. అక్కడ ఇంకోటి కూడా ఉంటుంది, కలర్స్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మనలో నేర్చుకోవాలి అనే తపన ఏదైతే ఉందో, ఆ తపన ఎందుకు వస్తుందంటే, ఈ భౌతికమైన దేహంలో ఉంటూ ఈ ఇంద్రియాలకు సంబంధించిన సుఖాలను అనుభవిస్తూ తద్వారా వచ్చే బాధలు, సపోజ్ బాగా ఉందని తిన్నాం అనుకోండి, కడుపు నొప్పి వస్తుంది, అప్పుడు ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గిన కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, అప్పుడు ఏ మంత్రమో తంత్రమో లేదా వాడడం విండో కాళ్ళు పట్టుకుని తగ్గించుకోవాలనే ఒక తపన బయలుదేరుతుంది. ఇలాగా మనిషి జీవితంలో కష్టాలు లేదా బాధలు ఎందుకు వస్తాయంటే, ఇంద్రియాలకు వ్యామోహం చెంది వాటిలో పడి అవే అన్నీ అనుకోని ఆ ఇంద్రియాలని సంతృప్తి పరచడంతో జీవితం అంతా నడిపేసుకున్న వాళ్ళకి కష్టాలు వస్తాయి. అదర్వైజ్ రావు, కష్టం రాదు. కష్టం అంటే ఏంటంటే, రాముడు కష్టపడ్డాడంటే, రాముడు కష్టపడలేదు, రాముడు కష్టపడ్డాడని మనం అనుకుంటున్నాం. పాండవులు అలా వెళ్లాల్సి వచ్చింది, వాళ్ళు ధర్మం కోసం అలా వెళ్ళారు. కష్టం అనుకుంటే చెయ్యం. కాబట్టి కష్టం అనేది ఉండదు, కర్తవ్యం అనేది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా ఈ ఉపనిషత్తు తెలుసుకోవాలంటే, ఏ ఉపనిషత్తు అయినా సరే బ్రహ్మజ్ఞానం నేర్చుకోవాలి. ఇప్పుడు మాస్టర్ ఎన్నో చెప్తున్నారు, అవన్నీ మనకు రావాలంటే మన దగ్గర ఏ ఉండాలి అంటే, మన దగ్గర ఒకటే ఉండాలి. అది ఏంటంటే, నిరంతరము అది మనం ఆ జ్ఞానాన్ని అందుకునేటట్టుగా మనలో శ్రద్ధ ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడైనా సరే మనం ఆ శ్రద్ధగా అగ్ని ఎప్పుడూ రగులుకుంటూ ఉండాలి. అలాగే చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. ఏం చెప్తాం లేదు, ఎప్పుడు చెప్పిందే చెప్పింది అన్నట్టుగా ఉండదు. మాస్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు చెప్తూనే ఉండేవారు, కానీ ఎప్పుడు ఒకసారి చెప్పింది ఇంకోసారి చెప్పేవారు కాదు, అది వేరే విషయం. టాపిక్ అదే అయినా, ఇంకా రెండోది ఏంటంటే, ఈ ఉపనిషత్తులు తెలుసుకోవడానికి మనకు భూతత్వంలో కొన్ని ఉపనిషత్తులు ఉంటాయని, జలతత్వంలో కొన్ని ఉపనిషత్తులు ఉంటాయని, అలాగే అగ్నితత్వంలో ఎక్కువ ఉపనిషత్తులు ఉన్నాయని, ఆకాశము వాయువు వీటికి కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయని మాస్టర్ చెప్పారు. ఆ తత్వానికి సంబంధించిన విషయం మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఆ ఉపనిషత్తు అర్థమవుతుంది, అదర్వైజ్ కాదు అని చెప్పారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కేన ఉపనిషత్తు గురించి మాస్టర్ వ్యాఖ్యానం చేశారు. కేన అంటే ఎవరి వల్ల, గాలి వీస్తోంది ఎవరి వల్ల, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఎవరి వల్ల, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు ఎవరి వల్ల, వర్షాలు కురుస్తున్నాయి ఎవరి వల్ల, భూమి తిరుగుతోంది ఎవరి వల్ల, గ్రహాలు ఇవన్నీ కూడా వాటి కక్ష్యల్లో నిర్ణీత కక్ష్యల్లో తిరుగుతున్నాయి, ఆ వేగం మారదు, ఎన్ని యుగాలైనా సరే అదే వేగంతో అలాగే అదే కక్ష్యలో తిరుగుతుంది ఎవరి వల్ల, వాయువు వీస్తున్నాడు ఎవరి వల్ల, అగ్ని మండుతోంది ఎవరి వల్ల, నీళ్లు కిందకే ప్రవహిస్తాయి, నీళ్లు ఎప్పుడు దాహాన్ని తీరుస్తాయి, నీళ్లు ఎప్పుడు హాయిని కలిగిస్తాయి ఎవరి వల్ల, భూమికి స్థిరత్వం ఉంది ఎవరి వల్ల, ఇవన్నీ ప్రశ్నలు ఎవరి వల్ల ఎవరి వల్ల ఎవరి వల్ల. ఈ ప్రశ్నలన్నిటికీ అర్థం తెలుసుకోవడానికి మాస్టర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది అగ్నితత్వానికి సంబంధించిన ఉపనిషత్తు. కేనోపనిషత్తు అగ్నితత్వానికి సంబంధించిన ఉపనిషత్తు. కాబట్టి అగ్నితత్వం ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా అగ్ని ఎక్కువైపోయింది అనుకోండి ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, అగ్ని తక్కువైపోయింది అనుకోండి దానివల్ల మనం ఉపయోగించుకోలేము. ఊరికే ఒక అగ్గిపల్ల గీసామనుకోండి ఏమవుతుంది, ఆ వేడికి ఏం అవదు, దాన్ని తీసుకెళ్ళి ఇంక దేని మీద పడేస్తే అది బొగ్గును మండి ఏదన్నా జరగదు తప్ప అగ్గిపొల్లంతట మంటలో ఏం జరగదు కదా. అలాగా ఈ ఒక్కొక్క ఉపనిషత్తుకి ఒక్కొక్క చక్రం, మనం దానికి సంబంధించిన జ్ఞానం పట్టుకోవాలి, అప్పుడే అది అర్థమవుతుంది అన్నది, అది ఒక పాయింట్. అలాగే మనకు ఈ ఉపనిషత్తులు తెలుసుకోవడానికి కొన్ని అడ్లున్నాయని చెప్తున్నారు. ఈ ఉపనిషత్తు తెలుసుకోవడానికి అడ్ల కంటే ముందర ప్రతి ఉపనిషత్తు శాంతి పాఠంతో మొదలు. శాంతి పాఠంలో సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై, ఓం శాంతి శాంతి శాంతి. అంటే ఆ పైన చెప్పే వాళ్ళకి అర్థాలు చెప్పుకుందాం. ఇక్కడ మూడు రకాల శాంతులు చెప్పారు, అంటే ఫిజికల్ బాడీకి సంబంధించిన శాంతి ఒక శాంతి, తర్వాత యాస్ట్రల్ బాడీ లేకపోతే డిజైర్ బాడీకి సంబంధించిన శాంతి ఒకటి, తర్వాత మనకు మెంటల్ బాడీకి సంబంధించిన శాంతి అంటే మనోమయ శాంతి, మనస్సుకి సంబంధించిన మెంటల్ పీస్, తర్వాత యాస్ట్రల్ పీస్ ఆర్ డిజైర్కి సంబంధించిన పీస్, శాంతి అక్కడ రావాలి. అలాగే ఫిజికల్ బాడీలో పీస్ రావాలి, శాంతి రావాలి. శాంతి అంటే ఏంటంటే ఏ స్పందన లేకుండా ఉంటాం, ఒకటి ఏ స్పందన లేకుండా ఉంటాం దాన్ని ఇంకొక ఇంగ్లీష్లో ఏం చెప్తారు, సైలెన్స్ అని చెప్తారు. ఈ సైలెన్స్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే హయ్యెస్ట్ లెవెల్స్ నుంచి మనకు ఎనర్జీ మనలోకి ప్రవేశించాలంటే మనం శాంతిగా ఉండాలి. దీనికి ఇంకొక భాష ఉంటుంది, శాంతికి ఇంకొక భాష ఏంటంటే, ఇప్పుడు మా దుమ్ము ఎగురుతూ ఉంటుంది ఎప్పుడు, అలా ఏ మూల మనం ఉన్నా ఎంత దూరంగా ఉన్నా ఎంత క్లీన్గా ఉందనుకున్నా పడుతూనే ఉంటుంది. అద్దం మీద చాలా క్లియర్గా తెలుస్తుంది, అద్దం మీద పడినట్టు. అప్పుడు అద్దం మీద ఉన్న దుమ్ము తుడిచేస్తే మన రిఫ్లెక్ట్ ఇమేజ్ బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగా మన మనస్సు అనే అద్దం మీద ఎప్పుడు కూడా మన ఆలోచనల వల్ల, మన కోరికల వల్ల, మనం మాట్లాడటం వల్ల, మనం చేసే పనుల వల్ల మలినం దుమ్ము లాంటిది మనస్సుకి అంటుకుంటూ ఉంటుంది ఎప్పుడు, దాన్ని ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. సంధ్యావందనంలో చేసేది అది, యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే, అంటే పగలు చేసిన పాపం పగలు పోవాలి, రాత్రి చేసిన పాపం రాత్రే పోవాలి, అంటే ఎప్పుడు చేసిన పాపం అప్పుడే పోవాలి. అభక్ష్య భక్ష్యాత్తుతో భవతి, తినకూడను తింటే అవి అంత దానివల్ల వచ్చే దోషం అంతా పోయి పవిత్రం ఉండాలి. అలాగే మనం మాట్లాడకూడను మాట్లాడటం వల్ల వచ్చే దోషం పోయి పవిత్రం అవ్వాలి. ఇలాగా మనకు సంధ్యావందనంలో వస్తాయి పవిత్రత గురించి. ఇక్కడ మనస్సు అనే అర్థం ఎంత పరిశుభ్రంగా ఉంటే దాని మీద ఆ అద్దాన్ని ఎటు తిప్పితే అటు ఏది అద్దానికి ఎదురుగుండా వస్తే దాని ఇమేజ్ బాగా ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో, అలాగా మనస్సు అనే అర్థానికి ఉన్న మసి అంతా తుడిచేస్తే, మట్టి అంతా తుడిచేస్తే ఆ మనస్సుని. ఇప్పుడు మనం స్విచ్ వేసాం అనుకోండి, స్విచ్ ఇప్పుడు ఫ్యాన్ తిరగాలి, లేకపోతే టీవీ పనిచేయాలి, లేకపోతే కంప్యూటర్ పనిచేయాలి, అక్కడ ఒక ప్లగ్ పెడతాం, స్విచ్ ఉంటుంది. స్విచ్ కిందకి నొక్కామనుకోండి కరెంటు పాస్ అవుతుంది, పైకి నొక్కామనుకోండి ఏమవుతుంది, కరెంటు ఆఫ్ అయిపోతుంది, అవునా? అలాగే మన మనస్సుని అంతర్ముఖం చేస్తున్నాం అనుకుంటే ఆటోమేటిక్గా అంతర్ముఖం అవుతుంది. అంతే అనుకోవడమే, నేను బహిర్ముఖం చేస్తాను అనుకుంటే బహిర్ముఖం. అదేంటి బహిర్ముఖం అయిపోతుందా అంటే అయిపోతుంది. బహిర్ముఖం చేయటం అంటే అర్థం ఆ బయట ఎవరో మాట్లాడుకుంటున్నారు వినాలి అని మనసులో అనిపించింది అనుకోండి, వెంటనే మనం అంతర్ముఖం నుంచి బయటకు వచ్చేసి బయట చప్పుళ్ళు అన్నీ వినిపిస్తాయి. అలా కాకుండా బయట ఎన్ని చప్పుళ్ళు ఉన్నా నేను నా లోపలికి వెళ్తున్నాను, నాలో ఉన్న నా హృదయంలో ఉన్న భగవంతుడి యొక్క తేజస్సుని నేను చూస్తున్నాను, ఆ తేజస్సులో కరిగిపోతుంది నా మనసు, ఆనందంగా ఉన్నాను అని భావన మనం చెడగొట్టుకోకుండా ఉంచుకుంటే మనం అంతర్ముఖం అవుతాం. టీవీ పెట్టినా ఏమవుదు, మనకు టీవీ సౌండ్స్ ఏమి వినిపించవు. అదేంటి టీవీ పెట్టినా టీవీ సౌండ్స్ వినిపించమంటే ఖచ్చితంగా వినపడం, ఏదో మోగుతున్నట్టు తెలుస్తుంది తప్ప నో డీటెయిల్స్. అలాగ మనం అంతర్ముఖం అవుతాం. ఎలాగైతే ఒక స్విచ్ కిందకి నొక్కితే కరెంట్ పాస్ అవుతుంది, పైకి నొక్కితే కరెంట్ ఆఫ్ అవుతుందో, అలాగ మనస్సు అనేది భౌతికమైన జగత్తు వైపుకి తిప్పితే అంతర్ముఖం కాస్త బహిర్ముఖం అవుతుంది. అదే స్విచ్ వేసి కరెంట్ పాస్ అవుతున్నట్టుగా మనం అంతర్ముఖం అవుతున్నాం. నా హృదయంలోని గుహలో ఉన్న తేజస్వరూపుడైన సత్యము జ్ఞానము ఆనందము అయిన సచ్చిత్ ఆనంద స్వరూపుడైన భగవంతుణ్ణి నేను నా మనస్సులోకి ఆహ్వానిస్తున్నాను, నా మనసును ఆయన సమర్పించుకుంటున్నాను. ఈ మనస్సు అనే అర్థాన్ని ఆయన వైపు తిప్పాను అనుకుంటే చాలు, ఎంటైర్ థింగ్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఈ శ్రద్ధ ఉండాలి మనకు. ఏది శ్రద్ధ? మన మనస్సును తిప్పాలి అని శ్రద్ధ ఉండాలి. మన మనస్సును ఎప్పుడు ఎటు తిప్పుతాం? కాసేపు ఏదో టీవీలో మంచి సీరియల్ వస్తాం చూద్దాం, లేకపోతే మంచి సినిమా వస్తుంది చూద్దాం, అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్టం అనుకోండి, గబ్బర్ సింగ్ వస్తుంది వెంటనే ఇది ఆపేసారి చూద్దాం, ఇలాగ మన మనస్సును అటు తిప్పుతుంటే ఏమవుతుంది, అటు పరిగెడుతుంది. ఈ తిప్పడం అనేది ఎవరి చేతిలో ఉంది? మనస్సు చేతిలో ఉందా, మనల్ని పరిగెట్టిస్తుందా, లేకపోతే మనస్సు మన చేతిలో ఉందా? అది ముఖ్యం. ఉపనిషత్తులు అర్థం కావాలంటే ముందర మనస్సు మన చేతిలోకి తెచ్చుకోవాలి, ఆ శాంతి రావాలి మనస్సు మీద మనకు. ఎస్, ఇది చెయ్యి నువ్వు అంటే మనసు అదే చెయ్యాలి, ఇది చూడు అంటే అదే చూడాలి. అలాగ భౌతిక శరీర సంబంధమైన శాంతి అంటే ఎంతసేపు కూర్చున్నా మనకు కాళ్ళు నొప్పులు పట్టకూడదు, వెన్నుపోస నొప్పి వచ్చే నొప్పి రాకూడదు, కిమ్మిరి ఎక్కకూడదు, కాళ్ళు చేతులు మెడలు నొప్పేసేయకూడదు, నొప్పులు రాకూడదు. అలాంటి దానికి ఏం చేశారు? సూర్య నమస్కారాలు, ఆసనాలు, సూర్య నమస్కారాలు వేసుకుంటే చాలు, ఆసనాలు అన్ని వేసుకుని అన్ని దాంట్లో వస్తాయి. అలాగే కోరికలకు సంబంధించిన ఎలాగే స్టిల్ అవుతుంది, కోరికలకు సంబంధించిన డిజైర్ బాడీ ఎలాగ స్టిల్ అవుతుందంటే ఈ కోరికల డిజైర్ బాడీకిను ఆ పైన ఉన్న బుద్ధి ప్లేన్కిను కనెక్షన్ ఉంది. మెంటల్ ప్లేన్ దాటిన తర్వాత బుద్ధి ప్లేన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చే శక్తిధారణ కనుక, అక్కడి నుంచి వచ్చే ఎనర్జీని కనుక మనం డిజైర్ బాడీలోకి ఇన్వైట్ చేస్తే డిజైర్ బాడీ శాంతి అవుతుంది. ఆ బుద్ధి లెవెల్లో ఏముంటారంటే పరమ గురువులు ఉంటారు. మన మైండ్కి పైన ఎవరుంటారంటే పరమ గురువులు ఉంటారు. మైండ్ దాటి వెళ్తేనే మనం బుద్ధి ప్లేన్లో ఉండగలం. మైండ్ దాటి వెళ్ళటం అంటే ఏంటి అర్థం? ఏ రకమైన ఆలోచన లేని స్థితిలోకి మనం ప్రవేశిస్తే ఆలోచన ఆగిపోతుంది. ఎలా తెలుస్తుందంటే శ్వాస ఆగిపోతుంది. సో శ్వాస ఆగిపోవడం అనేది, మనస్సు ఆగిపోవడం అనేది ఒకటే. అప్పుడు మనశ్శాంతి వస్తుంది. ఆ మనశ్శాంతి వచ్చినప్పుడు ఆ స్థితిలో ఉండి మనం డివైన్ లవ్ నాలోకి అవతరించాలి. ఎక్కడికి అవతరించాలి? మన డిజైర్ బాడీలోకి అవతరించాలి. డివైన్ లవ్ అనేది మనం ఎప్పుడు వింటూ ఉంటాం, కానీ దాన్ని ఎక్కడికి ఇన్వైట్ చేయాలి? ఎక్కడికి ఇన్వైట్ చేయాలంటే మనం డిజైర్ బాడీలోకి ఇన్వైట్ చేయాలి, యాస్ట్రల్ ప్లేన్లోకి ఇన్వైట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే యాస్ట్రల్ ప్లేన్లో ఉన్న అన్ని సప్లైన్స్ కూడా డివైన్ లవ్తో నిండిపోతాయి. అలాగే నెక్స్ట్ మానసిక శాంతి. మానసిక శాంతి అంటే మనస్సు ఏ రకమైన ఆలోచన లేని నిశ్చల స్థితికి వచ్చినప్పుడు డివైన్ విజ్డమ్. ఇప్పుడు మనకు విల్, లవ్ విజ్డమ్ అండ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్ అని మూడు ఉన్నాయి. ఈ మూడిట్లో ఆ డివైన్ విజ్డమ్ ఏదైతే ఉందో, దివ్య జ్ఞానం, అది ఎక్కడికి రావాలని పిలవాలి మనం? మన మనస్సులోకి ఆహ్వానించాలి. మనస్సులో రెండు పార్ట్లు ఉన్నాయి, ఒకటి రూపము ఇంకొకటి అరూప, రూప అరూప అంటే హయ్యర్ మెంటల్ లోవర్ మెంటల్, రూప లోవర్ మెంటల్, అరూప హయ్యర్ మెంటల్, ఈ రెండిట్లోకి దివ్య జ్ఞానం అవతరించాలి. మన డిజైర్ బాడీలోకి దివ్య ప్రేమ అవతరించాలి. ఇంకేముంది చిట్ట చివరిగా, ఏదరికి డబుల్ ఉంది అంటే ఏదరికి బాడీ అండ్ ఫిజికల్ బాడీ, ఏదరికి డబుల్లో ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఆ భగవంతుడి నుంచి ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో, క్రియాశక్తి ఏదైతే ఉందో అది మన ఏదరిక్ బాడీలోకి అవతరించాలి. ఈ రకంగా దివ్య జ్ఞానం మనసులో, దివ్య ప్రేమ డిజైర్ బాడీలో, ఆ దివ్యమైన మహాప్రాణం మన ఏదరిక్ డబుల్లోకి అవతరించాలి. ఓం శాంతి 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 అన్నప్పుడు భగవంతుడు శాంతి స్వరూపుడు. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం సుహాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం దుర్గలోకైకనాథం. ఈ సమస్త లోకాలని విష్ణువు తయారు చేస్తాడు, వాటిని పోషిస్తాడు. కాబట్టి బ్రహ్మగారు అన్నింటినీ సృష్టి చేస్తే విష్ణు అన్నింటిని నిలుపుతాడు, అలాగా వాటి వాటి కరెక్ట్ ప్లేసెస్లో ఉంచేటట్టు చేస్తాడు. స్థితి కారకుడు కాబట్టి ఆయన్ని మనం కొలవాలి. బ్రహ్మకి గుళ్ళు లేవనడానికి అర్థం ఏంటంటే సృష్టించడానికి మనం పూజా పునస్కారాలు చేయటం కాదు, ఉన్నదాన్ని నిలబెట్టుకోవడం చేస్తాం. అలాగే విష్ణువు వ్యాపిస్తాడు కాబట్టి మన క్షేత్రంతం వ్యాపించడం నేర్చుకోవాలి విష్ణు ద్వారా. అలాగే ఈ మన మనస్సు శాంతి పొందాలి, డిజైర్ బాడీ శాంతి పొందాలి, తర్వాత ఫిజికల్ బాడీ శాంతి పొందాలి. ఈ శాంతులు అయిన తర్వాత మనకు భౌతిక శరీరాన్ని దేంతో పోలుస్తారు అంటే భౌతిక శరీరం ఎప్పుడు కూడా ద బాడీ ఈజ్ ఈక్వేటెడ్ టు ది ఎర్త్, భూమి శరీరం ఒకటి, మనస్సు చంద్రుడు ఒకటి, మనకందరికీ తెలుసు. అలాగే మన డిజైర్ బాడీ ఏదైతే ఉందో, యాస్ట్రల్ బాడీ ఏదైతే ఉందో, కామమయ శరీరం ఏదైతే ఉందో దాన్ని నీళ్లతో పోలుస్తారు. నీళ్లకి కోరికలకి దగ్గర సంబంధం ఉంటుంది. సో అలాగే నీళ్లల్లో పెరిగే రకరకాల పూలు అవి ఉన్నాయి, దాంట్లో పద్మం మెయిన్గా ఉంటుంది. దేవతలందరూ పద్మం మీద కూర్చుని ఉంటారు. సో మన కోరికల్లో నుంచి పంకజము అని చెప్తారు మాస్టర్. ఇప్పుడు పంకజం అంటే బురద నుంచి పుట్టింది. ఇక్కడ కూడా బురద అంటే చెడ్డనుకోక్కర్లేదు, కర్దముడు అని మనకు శ్రీ సూక్తంలో వస్తుంది. కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమా శ్రయం వాసయమేకులే మాతరం పద్మమాలిని. అక్కడ ఈ మట్టి నీళ్లు కలవటం వల్ల మనం రకరకాల బొమ్మలను తయారు చేయడానికి కావాల్సిన పదార్థం తయారు చేసుకుంటాం. ఇప్పుడు మట్టితో బొమ్మలు చేసేవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మట్టి తీసుకుంటారు, నీళ్లు కలుపుతారు, వాటికి ఒక రిక్వైర్డ్ క్వాంటిటీలో నీళ్లు కలిపితే బొమ్మలు చేయడానికి కావాల్సినట్టు చక్కటి మట్టి తయారవుతుంది. ఎక్కువగా పుట్టమట్టితో చేస్తారు బొమ్మలు, ఎందుకంటే పుట్టమట్టి జిగురుగా ఉంటుంది, గట్టిగా బాగా తయారవుతుంది. అది తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, దానికి గాలి తగిలేటట్టుగా నీళ్ళు ఆరబెడతారు. సో భూమి ఉంది, దాంట్లో జలము ఉంది, తర్వాత వాయు వచ్చింది. ఆ రూపం అలా ఫిక్స్ అయిపోవాలంటే దాన్ని కాలుస్తారు. రూపం ఫిక్స్ అయిపోవాలంటే ఏం చేస్తారు, కాలుస్తారు. కాల్చడం వల్ల ఏమవుతుంటే అది అలా ఉండిపోతుంది. ఇంకా పగిలింది అనుకోండి, పగిలితే మళ్ళీ మట్టి నీళ్లు అలాగే విడిగో మొక్కలు మొక్కలుగా అలా ఉంటుంది. అలాగే పచ్చిది కన్నా పగిలిపోయింది అనుకోండి, మళ్ళీ మామూలుగా పీడి చేసేయచ్చు. సో ఎప్పుడైతే అగ్ని స్పర్శ దానికి తగిలిందో అప్పుడు దానికి ఒక రూపం ఏర్పడుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ మన కామమయ శరీరం నీళ్ళైతే మనోమయ కోశానికి సంబంధించినంత వరకు దాన్ని పద్మము అంటారు. ఇంకా పద్మం గురించి తెలుసుకోవాలంటే ఎంటైర్ ప్లాన్ పద్మంలో ఉంటుంది. అంటే ఒక లోటస్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో గింజలు ఉంటాయి. ఆ గింజను ఇలా కట్ చేసి చూస్తే ఆ చెట్టు ఎలా దాని ఏమంటారు, తామర తుండు దగ్గర నుంచి, తామర తుండు ఎక్కడి నుంచి వస్తుంది అంటే కింద ఒక కందగడ్డ ఉన్నట్టు, అరటి దుంపు ఉన్నట్టు తామర దుంపు ఉంటుంది. ఆ దుంపలో నుంచి ఇలా పైకి వస్తుంది కాడ, దాని మీద పుష్పం వస్తుంది. అలా మొత్తం అది ఎలా డెవలప్ అవుతుంది, దాని ప్లాన్ అంతా ఆ గింజలో ఉంటుంది. సో పద్మం దేనికి గుర్తు అంటే ఎంటైర్ ప్లాన్కి గుర్తు. డివైన్ ప్లాన్ అర్థం అవ్వాలంటే లోటస్ ధ్యానం చెయ్యాలి, అలాగే సూర్యుడి కిరణాలకి లోటస్ పద్మం ఎలా వికసిస్తుందో మనం కూడా మనం ఒక పద్మాకారంగా మనల్ని ఊహించుకుని సూర్యుడి కిరణాలు పడుతున్నాయి అనుకుంటే మనం కూడా సూర్యుడి కిరణాలులో ఎంత ప్రజ్ఞ ఉంటుందో అదంతా తీసుకుని మనం కూడా వికసిస్తాం. అంటే అప్పుడు ఏమవుతుంది, మన మనోమయ శరీరం వికసిస్తుంది, మనోమయ కోశం వికసిస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం ఉపనిషత్తుని అర్థం చేసుకోవాలంటే మన మనోమయ కోశం వికసించాలి. అంటే దీంట్లో చెప్పిన జ్ఞానం అర్థం చేసుకోవాలంటే మొదట మనస్సే పట్టుకోగలదు తప్ప బాడీ కానీ డిజైర్ బాడీ కానీ పట్టుకోలేదు. సో ఒక ఉపనిషత్తు అర్థం అవ్వాలనుకోండి, ఒక సీక్రెట్ డాక్టర్ని అర్థం అవ్వాలనుకోండి, ఒక గురువు గారు చెప్పిన గాయత్రి మహావిజ్ఞానం అర్థం కావాలనుకోండి, ఏమి అర్థం కావాలన్నా మొదట ఏం చేయాలి, మనం మాస్టర్ ఇచ్చిన ఈ ఎక్స్ప్లెనేషన్ బట్టి మనం ఒక పద్మంగా ఊహించుకుని, మన మనస్సే ఒక పద్మంగా ఊహించుకుని, దాంట్లో గురువు అనే సూర్యుడి యొక్క కిరణాలు పడుతున్నాయి, దానివల్ల మనస్సు వికసిస్తోంది, పూర్తిగా ఆయన అనుగ్రహం వల్ల వికసించి ఆ జ్ఞానం అందుకునేటట్టుగా తయారవుతుంది అని కాసేపు ధ్యానం చేసుకోవాలి. చేసుకుని అప్పుడు మనం ఏదన్నా పుస్తకం చదువుకోవాలి, అప్పుడు బాగా అర్థం. ఇక్కడ ఈ ఐదు తత్వాలకి ఐదు చక్రాలు చెప్పుకున్నాం మనం. ఐదు చక్రాలు చెప్పుకుంటే ఈ ఐదు చక్రాల్లో పృథ్వీతత్వం మీ అందరికీ కొట్టిన పిండిలాగా ప్రతి ఒక్కరికి తెలుసు, మూలాధారం పృథ్వీతత్వం. ఉపనిషత్తులు చదివేటప్పుడు ఏంటి, మనం ఒక ఉపనిషత్తు చదువుకుంటున్నామంటే దాంట్లో ఏవేమి ఉంటాయంటే మొట్టమొదటి నాలెడ్జ్ అంటే జ్ఞానం ఉంటుంది, పంచదార తీయగా ఉంటుంది అని ఒక నాలెడ్జ్ ఉంటుంది, అంతే జ్ఞానం. కానీ పంచదార తీయగా ఉందా లేదా అంటే నాలుక మీద వేసుకుంటే కానీ తెలియదు, అది అనుభవం. మొదటిది నాలెడ్జ్ జ్ఞానం, రెండోది ఎక్స్పీరియన్స్ అనుభవం. సో ఇక్కడ ఈకే గారు ఇంకొక పాయింట్ చెప్తారు, అదేంటంటే నాలికకి ఏ రుచి ఉండదు, పంచదారకి కూడా ఏ ఉండదు. పంచదారకి పంచదార తీయగా ఉంటుందా, పంచదారకి పంచదార తీయగా ఉంటుందా, ఉండదు. నాలికి నాలిక తీయగా ఉంటుందా, ఉండదు. కానీ పంచదార అనే పదార్థాన్ని తీసుకొచ్చి నాలిక మీద వేస్తే ఆ రెండిటి కలయిక వల్ల తీపి అనేది నీకు తెలుస్తోంది, దాన్ని అనుభవిస్తూ ఉన్నావు, ఆ అనుభవించే క్షణాన్ని పట్టుకో అంటారు ఆయన. అక్కడ ఒక తన్మాత్ర సాధన చెప్తారు అన్నమాట. ఎలాగైతే గురువుగారు పరమపూజ్య గురుదేవులు మనకు పంచకోశ జాగరణం వీటికి సంబంధించిన గాయత్రి మహాజ్ఞానంలో సాధనలు ఇచ్చారు, అలాగే పతంజలి మహర్షి సాధన ఇలాగ ఇచ్చారు. నాలుక మీద ఒకటి వేసుకున్నప్పుడు రుచి తెలుస్తూ ఉంటుంది నీకు. ఈ రుచిని ఎవరు తెలుసుకుంటున్నారు, కళ్ళు చూస్తున్నాయి, కళ్ళు చూస్తున్నాయా కళ్ళ ద్వారా ఇంకెవరన్నా చూస్తున్నారా, కళ్ళ ద్వారా చూస్తూ ఉన్నది ఎవరు ప్రశ్నించుకోమంటారు కాసేపు, అలాగే చెవుల ద్వారా వింటున్నది ఎవరు ప్రశ్నించుకో, స్పర్శ ద్వారా చల్లగా ఉంది, వేడిగా ఉంది, మెత్తగా ఉంది, గరుగ్గా ఉంది, గుజ్జుగుడ్డ ఉంది, ఇలాగ స్పర్శ జ్ఞానానికి సంబంధించిన ఈ జ్ఞానం ఎవరి వల్ల వస్తుంది, ఇవి ప్రశ్నించుకుంటూ ఉంటే రోజు కాసేపు మెల్లిగా మనకు మన మనస్సు కంటే వెనకాల ఒకడు ఉన్నాడని, అతడే మనస్సు ద్వారా ఇంద్రియాల ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని తను తెచ్చుకుంటున్నాడని తెలుస్తుంది, వాణ్ణే జీవుడు అంటాడు. ఈ జీవుడు రూపంలో ఉండి నేను ఈ సృష్టిలో ఉన్నవన్నీ అనుభవిస్తూ ఉన్నాను అని చెప్తాడు కృష్ణుడు భగవద్గీతలో. ఇవేమి అనుభవించకుండా ఉత్తమ స్థితిలో ఉంటాడు పురుషోత్తముడుగా, అన్నిటికీ మూల కారణంగా. కానీ జీవుడిగా దిగి వచ్చినప్పుడు ఇవన్నీ అనుభవం కోసం వస్తాడు. ఈ అనుభవం కోసం వచ్చిన ఈయనకి, ఈ అనుభవించటానికి, అనుభవాలు సంపాదించుకోవటానికి జీవుడికి ఈ చక్రాలు ఇవ్వబడ్డాయి, షట్చక్రాలు. షట్చక్రాల్లో పృథ్వీతత్వానికి సంబంధించిన ఉపనిషత్తు చదివేటప్పుడు మనం పృథ్వీతత్వ చేతనత్వం బాగా కలిగి ఉండాలి. అంటే ఏంటి, మామూలుగా అయితే మనం ఎప్పుడు వింటూ ఉంటాం కాబట్టి మనోమయ కోశంలో ఉంటాం తప్ప పృథ్వీ తత్వానికి సంబంధించిన మూలాధార చక్ర దాంట్లో ఉండం. మరి భౌతిక చేతనత్వంలో బాగా ఉన్నామంటే అన్ని మనకి తెలుసు. ఇప్పుడు ఇది ఎందుకు చూసారా, అవధాన ప్రక్రియ ఉంది, అష్టావధానం, శతావధానం, సహస్రావధానం ఇలాగ. అంటే అష్టావధానం అంటే 8 మంది అడుగుతుంటే 8 గురికి ఒకేసారి సమాధానం చెప్తాడు. దీన్ని ముందర ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే ఒక చోట చెప్పారు, ఒక పెద్ద తోటకి వెళ్తారనమాట. తోటకి వెళ్తే ఎన్ని చెట్లు ఉన్నాయో ఒకసారి లెక్క పెట్టుకుంటాడు. ఒక చెట్టు దగ్గర ఒకడు ఉంటాడు, ఒక చెట్టు దగ్గర ఒకడు ఉంటాడు, అలాగ ఒక్కొక్క చోట ఒక్కొక్కడు ఉంటారు. ఒకడు పక్క నుంచి మాట్లాడుతుంటాడు, ఇంకోడు ఇంకో పక్క నుంచి మాట్లాడుతుంటాడు. అవన్నీ వీడు శ్రద్ధగా ధారణ చేయాలి. వాడు గంట కొట్టాడు అనుకోండి, ఎన్ని గంటలు కొట్టాడు లెక్క పెట్టుకుంటూ, ఇంకొకడు ఏదో అడుగుతుంటాడు అది వింటూ, ఇలాగ సైమల్టేనియస్గా 8 పనులు చేయాలి. అప్పుడేమవుతుందంటే భౌతిక తత్వానికి సంబంధించిన అవగాహన మనకు బాగా ఉంటుంది. అంటే మూలాధారం బాగా పనిచేస్తూ ఉంటే, ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు లేదా ఇంకో మాడభూషియో ఇలాంటి వాళ్ళు అవధానం చేయగలరు, అవధానం చేస్తున్నారంటే వాళ్ళు అందుకని చేయగలరు. వాళ్ళ మూలాధారం చాలా గట్టిగా భౌతిక చేతనత్వం ఉందన్నమాట, పృథ్వీతత్వం గట్టిగా ఉందన్నమాట. అది ధారణ ప్రక్రియ, అవధాన ప్రక్రియ. అలాగే జలతత్వానికి సంబంధించింది చెయ్యాలనుకోండి, జలతత్వానికి సంబంధించిన ఉపనిషత్తు చదువుతుంటే మనకు బాగా చెమటలు పోసేస్తాయి. ఓ చెమటలు కారిపోతూ ఉంటాయి, ఏమిటి ఇలా చెమటలు పట్టేస్తున్నాయి అనుకుంటాం. లేకపోతే నీళ్ళకి దగ్గరగా కూర్చుని మనం ఈరాంటి ఉపనిషత్తులు చదువుకోవాలి, లేకపోతే బాగా దాహం వేసేస్తూ ఉంటుంది. అలా దాహం వేసేస్తుంది అనుకోండి, ఆ ఉపనిషత్తు మనకు అర్థమవుతుందన్నమాట. జలతత్వానికి సంబంధించిన ఉపనిషత్తు అలా చదువుకోవాలని చెప్తున్నారు మాస్టర్. అలాగే అగ్నితత్వం ఉందనుకోండి, ఈ అగ్నితత్వం సంబంధించింది ఏంటంటే చుట్టూ గురువు గారు కూడా రాశారు పంచాగ్ని విద్య అని, రామకృష్ణ పరమహంస గారు దాంట్లో కూడా ఉంటుంది. 5 యజ్ఞకొండాలు పెట్టుకుని చుట్టూ మధ్యలో కూర్చుని ఆ వేడి మధ్యలో అనుభవిస్తూ వీళ్ళు సాధన చేస్తారన్నమాట, పంచాగ్ని మధ్యం ఉంటారు. అలాంటిదేమో అగ్నితత్వానికి సంబంధించి. ఇంకా వాయుతత్వం ఉందనుకోండి, వాయుతత్వం ఏముంది, గాలి అంతే. ఈ గాలికి సంబంధించి ఏంటి, గాలి లోపలికి పీల్చుకుంటేనే మనం మాట్లాడగలం, గాలి లోపలికి పీల్చుకుంటేనే ఒక పాట పాడగలం, లేకపోతే ఏం చేయలేం. సో గాలి లోపలికి పీల్చుకోవడం లేకపోతే గాలి వదలటం అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అదంతా కూడా దానికి సంబంధించిన జ్ఞానం ఏ ఉపనిషత్తు చెప్తోందో అప్పుడు మనం ఏం చేయాలంటే ఊపిరి పీల్చుకోకుండా, ఊపిరి వదలకుండా ఆ సామ్య స్థితిని చూసారా, సమాన స్థితి. ఊపిరి పీల్చుకోక్కర్లేదు, ఊపిరి వదలక్కర్లేదు, శ్వాస పీల్చుకోక్కర్లేదు, శ్వాస వదలక్కర్లేదు. అలాంటి స్థితిలో ఉండి వాయుతత్వానికి సంబంధించిన ఉపనిషత్తు చదువుకోవాలని చెప్తున్నారు. అలాగే మనం తైత్రీయోపనిషత్తు చెప్పుకున్నాం, దాంట్లో అంత ఆకాశం గురించి, ఆకాశం శరీరం బ్రహ్మ యొక్క శరీరము ఈ ఆకాశం. కాబట్టి ఆకాశం, ఆకాశతత్వానికి సంబంధించిన ఉపనిషత్తు చదువుకోవాలంటే మనం కూడా ఆకాశంలాగా ఉండాలి. ఆకాశం ఎక్కడ ఉంటుందండి అంటే ఆకాశం అంతటా ఉంటుంది, ఆకాశంలో అన్నీ ప్రతిష్ఠితమై ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, సౌర కుటుంబాలు, ధ్రువుడు, సప్తఋషులు అందరూ కూడా ఎక్కడున్నారు, ఆకాశంలో ఉన్నారు. అంటే భగవంతుడి శరీరంలో భాగాలుగా ఉన్నారు. మనం కూడా భగవంతుడి శరీరంలో భాగంగా ఉంటే మనం కూడా ఈ తైత్రీయ ఉపనిషత్తు అర్థమవుతుంది మనకు, లేదా చదువుకుంటాం అంతే. ఈ రకంగా మాస్టర్ మనకు ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, ఈ వీటి గురించి, శాంతి గురించి బాగా మనం నేర్చుకున్న తర్వాత, ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు ఉపనిషత్తులోకి రావాలి. ఈ మంత్రం అంతా కూడా భోజనం చేసే ముందు మొదలవుతుంది. భోజనం చేసే ముందు మొదలవుతుందంటే ఇక్కడ ఒక ప్రశ్న వేశారు, అంటే ఈ కొంచెం డీటెయిల్గా ఎందుకు చెప్పుకుంటున్నామంటే చాలా అవసరం ఇది. ఇది ఈ కేనా అంటే ఎవరి వల్ల, కే అంటే ఎవరు, కేనా అంటే ఎవరి వల్ల, కహ అంటే ఎవడు, కేనా అంటే ఎవరి వల్ల. సాధారణంగా గుర్తుంటే చాలా చోట్ల భోజనం చేసే ముందు ఈ శాంతి మంత్రం చదువుతారు. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. ఈ మంత్రంతో శాంతి అంటే, ఈ మంత్రంలో శాంతి 3 వచ్చింది కదా, అంటే ఏంటి అంటే మన చేతనత్వాన్ని ఆ శాంతితో ట్యూన్ చేసుకోవటం. మనం పిలవాలన్నమాట, శాంతిన మెంటల్ బాడీలోకి అవతరించాలి, శాంతిన యాస్ట్రల్ బాడీలోకి అవతరించాలి, శాంతిన ఫిజికల్ బాడీలోకి అవతరించాలి. అరవిందులు ఏం చెప్తారంటే పీస్ అంటే శాంతికి ఎంత శక్తి ఉంటుందంటే అది అన్నిటినీ పవిత్రం చేస్తుంది, అన్ని రోగాలు పోతాయి దాంతో. మనం హీలింగ్ నేర్చుకోవాలి అంటే మొట్టమొదటి శాంతి నేర్చుకోవాలి. ఎవరికన్నా హీలింగ్ జరగాలనుకోండి, మాస్టర్ చెప్తారు దీంట్లోనే, ఆల్ స్పిరిచువలిస్ట్ ఆర్ హీలర్స్. హీలర్ అంటే విశ్వవ్యాప్తమైన పరమాత్మ శక్తిని తను ఎంతో కొంత స్వీకరించి అవసరం ఉన్న వాళ్ళకి పంచగలిగిన శక్తి ఉన్నవాడు, తద్వారా రోగాలు పోగొట్టగలిగినవాడు. వాడేం పోగొట్టు, ఆ రోగం తగ్గించడానికి ఈయన ఒక వాహికగా పనిచేస్తాడు, ఇన్స్ట్రుమెంట్ గా ఉంటాడు. అలాంటి ఏదైతే ఉందో అది శాంతి వల్ల వస్తుంది అంటారు అరవిందులు. యునైట్ పీస్ ద అన్రఫుల్డ్ పీస్ అంటే చెక్కు చెదరదు అనమాట, గంభీరంగా అవుతుంది అనమాట. సాలిడ్ బ్లాక్ ఆఫ్ పీస్, సాలిడ్ బ్లాక్ అంటే ఒక పెద్ద బండరాయి తెచ్చామనుకోండి, ఇలా మనం చిన్న చిన్న బండరాయి గురించి ఎందుకు కానీ టేబుల్ మీద పెట్టుకుంటాం చిన్న చిన్న మనం దాని ఏమంటాం పేపర్ వెయిట్స్, దాంట్లో ఇలాగ స్క్వేర్ టైప్ ఉందనుకోండి బ్లాక్ ఎలా ఉంటుందో అలాగ ఎంత సాలిడ్గా ఉంటుందో అలాంటి సాలిడ్ బ్లాక్ ఆఫ్ పీస్, ఎలాగైతే దాన్ని మనం చూడగలం అలాంటి శాంతిని మనలోకి పిలవాలి, పిలిస్తే ఏ రోగం రాదు. ఇలాంటి శాంతి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రశ్న ఇస్తున్నారు అన్నీ ఈ కేనోపనిషత్తులు అన్ని ప్రశ్నలు, ఎవరి వల్ల, ఎందువల్ల, దేని వల్ల, ఇలాగ అన్ని క్వశ్చన్ అనమాట, క్వశ్చన్ ట్యాగ్లో ఉంది మొత్తం అంతా. అన్నం ఎందుకు తింటున్నాం అనే ఒక ప్రశ్నతో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. అన్నం ఎందుకు తింటున్నాం అంటే ఎవరు ఎన్న ఏం చెప్తారు, అన్నం దొరుకుతుందని ఎవరు తింటారు. కానీ అన్నం దొరికింది కాబట్టి తిన్నాం అంటే, అంటే ఆకలి అయిపోయిన తింటాం తినలేము. సో ఆకలి అనేది మనకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఇచ్చేం చేశాడు, ఈ ఒక కారు నడవాలనుకోండి, కారులో ఏముండాలి, పెట్రోల్ ఉండాలి. పెట్రోల్ కారు ఉన్నంత మాత్రం కారు నడవదు, ఆ పెట్రోల్ ఇగ్నైట్ అవ్వటానికి అగ్ని కావాలి. మన ఇగ్నిషన్ కీ పెట్టి చెప్పంగానే ఏమవుతుంది, స్పార్క్ వస్తుంది, స్పార్క్ వచ్చి లోపల పెట్రోల్ కాస్త బర్న్ అవుతుంది, కాలుతుంది, కాలినప్పుడు దాంట్లోంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మిగతా మెషినరీ ఎంత పనిచేసేది ముందరకే వెనక్కో వెళ్ళేటట్టుగా కారు నడుస్తుంది, ముందరకో వెనక్కు మనం వెళ్ళటానికి ఎలా అనుకుంటే అలాగే. ఇదంతా దేని మీద ఉంది అంటే అక్కడ ఇంధనం ఉండాలి, పెట్రోల్ లేకపోతే డీజిల్ ఉండాలి, నడిపేవాడు ఉండాలి. ఇవి ఉన్నా కూడా ఇగ్నిషన్ అనేది కనుక మనం ఇగ్నైట్ చేయకపోతే, అగ్ని అగ్నిమీళే పురోహితం ముందర ఉంటాడు ఆయన అందరికంటే ముందర, ఆ అగ్ని అనే ఆయన పనిచేస్తేనే అన్ని పనిచేస్తాయి, లేకపోతే అన్ని పడుకుంటాయి. అలాగే మన శరీరంలో ఆకలి అనే అగ్ని ఉంటుంది, ఆ అగ్ని పనిచేయటం మొదలెట్టినప్పుడు మనం ఆ అగ్నిని సాటిస్ఫై చేయడానికి, తృప్తిపరచడానికి అన్నం అనే ఔషధాన్ని తీసుకుంటాము. మన అన్నాన్ని ఔషధంగా మనం ఎప్పుడన్నా పరిగణించామా? అన్నం కడుపు నొప్పి వచ్చిన ఇంకొంచెం బాగుందంటే తినేసి మందు వేసుకోవడానికి ఇష్టపడతాం తప్ప, డయాబెటీస్ ఉందనుకోండి డాక్టరే చెప్తాడు ఒకవేళ మీరు తిందలుచుకుని తినేసేయండి ఇంకో టాబ్లెట్ వేసుకోండి అంటాడు. వాడు జమ్మేం పోయింది, పోతే వీడే కదా పోయేది. డయాబెటిక్ ఒకసారి వచ్చిన తర్వాత తగ్గిపోయింది అన్నవాళ్ళు చాలా తక్కువ మంది. ఎప్పుడు కంట్రోల్లో ఉందండి అంటాడు. కంట్రోల్లో ఉందంటే అబద్ధం అనమాట. అంటే ఇది కింద నుంచి నీళ్లు తంతున్నాయనుకోండి పైకి, ఇలాగ దాని మీద కాలు పెట్టి నుంచుంటే ఏమవుతుంది, మనం నుంచున్నంతసేపు పైకి రావు, పక్కన కాలు తీయంగానే ఫట్మన్ పైకి వచ్చేస్తాయి. అలాగా డయాబెటిక్ అనేది వీడు మందులు వేసుకుంటున్న కాలం అలా నొక్క పెట్టబడి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మందు వేసుకోవడం మర్చిపోయినా, ఆ మందు పనిచేయడం మానేసినా, వీడికి మళ్ళీ డయాబెటిక్ సింప్టమ్స్ అన్ని ఒక్కసారిగా కొత్త వాటిలతో సహా బయటపడతాయి. అది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆకలేసిన అన్నం తినకుండా ఉండలేము, ఆకలి వేస్తేనే అన్నం తినగలము. దేనివల్ల తింటున్నాడు మనిషి అంటే ఆకలి వేస్తే తింటాడు. ఆకలి దేనివల్ల వేస్తుంది, అగ్ని వల్ల వేస్తుంది అంతే తప్ప తినాలి కాబట్టి, అందరూ ఏమన్నా అనుకుంటారు కాబట్టి తింటాం, అలాంటివి చేయకూడదు. ఆల్రెడీ అన్నం తినేసామనుకోండి, మనం బయటికి వెళ్ళాము, మళ్ళీ అందరూ ఫ్రెండ్స్ వచ్చారు, తినకపోతే బాగుంటుంది, నేను వాళ్ళతో మళ్ళీ కూర్చొని తినకూడదు, నేను తినేసాను, నేను ఇప్పటికి వాళ్ళకి తిన్నామని చెప్పాలి. మొన్న అమెరికా వెళ్ళాడు మోడీ గారు, అక్కడ ఏం చేశాడు ఆయన, నేను ఉపవాసం, నేనేం తిన్నా మంచినీళ్ళు తాగుతానని ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాడు. ఒబామా హోస్ట్ చేస్తే కూడా తీసుకోలేదు, కరెక్ట్గా ఉన్నాడు, అలా ఉండాలి. ఈ జఠరాగ్ని కనుక మనం లేకపోతే మనలో మన అన్నం తినలేము, అన్నం ఉంది కదా అని తిన్నాం. ఈ విషయంలో జంతువులు మనకంటే ఎక్కువ న్యాయంగా ధర్మంగా ఉంటాయి, అలా ఆకలేస్తేనే తింటాయి, ఇలాంటి తినవు, మనం అలా కాదు. తర్వాత ఈ జఠరాగ్ని ఎక్కడుంది అంటే, ఈ జఠరాగ్ని ఎక్కడుంది, మన వైశ్వానరుడి రూపంలో ప్రతి ఒక్కడి పొటలో ఉంది, మనంతటా జఠరాగ్ని మొత్తం పొటలో ఉంటుంది, వైశ్వానరుడిగా మొత్తం అంతా ఉంటాడు భగవంతుడు. ఆయన పనిచేస్తున్న వల్లే మనం అగ్నితత్వం మనలో ఉంటుంది. అగ్నితత్వం ఎప్పుడు మనల్ని అభివృద్ధి వైపు నడిపిస్తుంది. కాబట్టి అభివృద్ధి చెందాలంటే అగ్నిని ఉపయోగించుకోవాలి. అభివృద్ధి చెందాలంటే జఠరాగ్ని ఎక్కడ ఉంటుంది? మణిపూరకం, అగ్నితత్వం మణిపూరకం. కాబట్టి మణిపూరకాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. మణిపూరకాన్ని ఉపయోగించుకోవడానికి పరమపూజ్య గురుదేవులు ఏం చేశారు? సూర్యోపాసన ఇచ్చారు. ఆ సూర్యుడి కిరణాలు ఆదివారం పూట ఇదిగో ఈ రకమైన సూర్య వ్రతం చెయ్యండి అని ఇచ్చారు. అది కరెక్ట్గా చేస్తే సూర్యచక్రం నాభిచక్రంలో ఉన్నది జాగృతం అవుతుంది. అప్పుడు వాడికి ఎంత శక్తి వస్తుందంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు. ఒక కొత్త గురువుగారు చెప్పుకున్నారు ఆయన మాటలు, మనం ఇదివరకు మనం ఇసోట్రిక్ ఆస్ట్రాలజీలో చెప్పుకున్నాం, నేను ఒక కొత్త యుగాన్ని నిర్మిస్తాను, వాళ్ళు చెప్తున్నదంతా నేను మార్చేస్తాను, మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అంటున్నారు. నిజమే, కానీ రానివ్వను. ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నానంటే నాకున్న శక్తిది. ఆయనకి సూర్యుడికి అభేదం, గురువుగారికి సూర్యుడికి అంత సాధన తీవ్రతతోటి ఆ మాట అన్నారు. అలాగే మనం కూడా మణిపూరక చక్రాన్ని కనుక ఉపయోగించుకుంటే మనం అలాగ కొత్త యుగాన్ని నిర్మించే గురువుగారితో కలిసి పనిచేయగల శక్తి కలవాడం అవుతాం. ఊరికే ఇవ్వలేదు అవన్నీ, సరదాగా ఏమి సూర్య విజ్ఞానం ఇవ్వలేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అంతరాయాలు ఉంటాయి. ఈ ఉపనిషత్తుని అర్థం చేసుకోవడానికి అంతరాయాలు అంటే విఘ్నాలు, అబ్స్టికల్స్. ఈ అబ్స్టికల్స్ ఏవే ఉంటాయంటే మెయిన్గా మన వాక్యం మనకు అబ్స్టికల్, మన మాట, మన మాట మనకు అబ్స్టికల్. ఎలా అవుతుందండి అంటే మనకు తెలియని విషయాలు మనం చాలా ఎక్కువగా మాట్లాడతాం అనేది మనకు తెలియాలి. ముందర వీ స్పీక్ అబౌట్ సో మెనీ థింగ్స్ విచ్ వీ డో నాట్ నో ఎట్ ఆల్. అది ఎవరంతటి వాళ్ళు జడ్జి చేసుకుని, వాళ్ళని వాళ్ళు విమర్శించుకుని, వాళ్ళని వాళ్ళని అనలైజ్ చేసుకుని ఒప్పుకుంటే సరే. ఇంకొకరు చెప్పరు, ఎవరు, గురువు కూడా చెప్పడు. చెప్తాడు మిమ్మల్ని, మీరు మాట్లాడే ముందు మీ మాటను మీరు చెక్ చేసుకోండి అంటాడు. అంటే అర్థం ఏంటంటే నేను బాగానే మాట్లాడుతున్నాను, నేను ఎవరికి వాళ్ళు సమర్థించేసుకుంటారు. న్యాచురల్ కూడా అది సమర్థించుకోకూడదు. నిజమా, నేను అన్న మాటలు ఏమన్నా తప్పు ఉందా? నిజానికి మనం ఎక్కువగా మాట్లాడు. ఈయన ఎవరు, ఎస్ఎస్ఎస్ పెట్టారు చూసారా, గురువు గారు కర్ణాటక ఆయన. ఆయన ఏం చెప్తారు, మనం ఎక్కువ తింటున్నాం అంటాడు ఆయన. అలా ఇక్కడ ఉపనిషత్తులు మాస్టర్ అని చెప్తున్నారు, మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఎక్కువ మాట్లాడుతున్నాం అంటే ఎందుకంటే మనకు సత్యం గురించి తెలియదు కాబట్టి. ఇప్పుడు ఆటమ్ స్ట్రక్చర్ వీటి గురించి ఒక కెమిస్ట్రీ లెక్చరర్ మాట్లాడుతున్నాడు అనుకోండి, గురు మాస్టరే వచ్చారు ఆయన కెమిస్ట్రీలో పీహెచ్డీ కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు అనుకోండి, మనకేం తెలుస్తుంది? చాలా డీప్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాయి, మనకు దాని గురించి ఏం తెలియదు కాబట్టి మనం చెప్పలేము. అలా కాకుండా మనకు అది వినేసి బయటకు వచ్చి మటుకు మళ్ళీ అందరితో చెప్తాం, ఏమని ఆటం ఎలా ఉంటుంది అలా ఉంటుంది కబుర్లు చెప్తాం, కానీ నిజంగా మనకు దాని గురించి ఏం తెలియదు. ఇక్కడ మనం ఒక మాట ఎందుకు చెప్పుకోవాలంటే సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా సరే వాక్కుని తక్కువగా మాట్లాడతారు, వాక్కుని ఎక్కువగా వాడరు. కాబట్టి ఈ వాక్కు ధ్యానానికి ఎలా అడ్డు తగ్గుతుంది, ధ్యానం అంటే ఏంటి, అసలు ధ్యానం ఎందుకు చేయాలి, శాంతిని మనం ఆహ్వానించిన తర్వాత ధ్యానం ఎందుకు చేయాలి, ఇలాంటి విషయాలు మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇవాళకి వరకు మొదటి అంతరాయం వాక్కు అని తెలుసుకుని వాక్కు ఎలాగ అడ్డుపడుతోంది జ్ఞానాన్ని తెచ్చుకోవడానికి అనే విషయాన్ని కాస్త ఆలోచించి సత్యం మాట్లాడటానికి ధైర్యం కావాలి. కాబట్టి ధైర్యం, నిజంగా సత్యం పలికే ధైర్యం మనలో ఉందా, ఇలాంటివి మనం అనలైజ్ చేసుకుంటూ మనం నెక్స్ట్ క్లాస్కి ప్రిపేర్ అవుదాం. ఈ ధ్యానం అంటే ధ్యానం చేస్తేనే విషయాలు అర్థమైతే తప్ప చదివితే అర్థం కావు, ఒక ఉపన్యాసం వల్ల అర్థం కావు, భజన వల్ల అర్థం కావు, జపం వల్ల అర్థం కావు. మరి దేనివల్ల అర్థం అవుతుందంటే ధ్యానం వల్ల అర్థం అవుతాయి. కాబట్టి ధ్యానం చేయటం అనేది ఒక ప్రైమరీ కండిషన్ అనమాట. ఆ ధ్యానానికి అడ్డు తగిలేని వాక్యే ఎలా అడ్డు తగులుతుంది ఏమిటి అలాంటివన్నీ మనం నెక్స్ట్ వచ్చేటప్పుడు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీశా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షదు వర్జన్యః పృథ్వీ సస్యజాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా
సర్వే భద్రాణి పశ్యంతు మాగస్య దుఃఖమాప్నుయాత్ అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ఘనాస్తు ధనాః సంతు జీవంతు శరదాంశితం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థా మా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.